देवासुदेवाय
ॐ
नमो भगवते वासुदेवाय
ॐ
नमो भगवते वासुदेवाय ஆரஸ்கந்தம் 16 அத்தியாயம் சித்திரகேது மகாராஜு பகவந்தனி தரிசிச்சுட்டோ 41 ஸ்லோகம் ஸ்லோகம்லோ பாகவத தர்ம குறிஞ்சி செப்பார் பாகவத தர்மம் சாலா பவித்திரமைந்து பரம பவித்திரமைந்து பாகவத தர்மம் భాగవత ధర్మాన్ని ఎవరు ఆశ్రయిస్తారు ఈ అపవర్గం అపవర్గం అంటే తెలుసా అపవర్గం అంటే భౌతికం అపవర్గం అంటే దీనికి బయటపడి దాన్ని అపవర్గాన్ని సాధించాలనుకునే వాళ్ళు భాగవత ధర్మాన్ని ఆశ్రయిస్తారు అపవర్గాయ అపవర్గం అంటే భవ పవర్గం అంటే భవబంధం ప అంటే మీ పరిశ్రమ అనవసరమైన శ్రమ పరిశ్రమ పరి పరి అంటే పరిపరి విధములుగా అంటారు కదా చాలా విధాలుగా శ్రమ పరిశ్రమ ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇవన్నీ పరిశ్రమలు ఇవన్నీ కూడా పరిశ్రమలు అంటే దీని నుంచి ఏం అర్థం చేసుకోవచ్చు మనం ఇన్ని బందీ చేసేది ఈ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఏమంటారు ఉగ్రకర్మ అనవసరమైనటువంటి ఇది పరిశ్రమ బంధిం చేస్తే నేను తర్వాత ఫ అంటే ఫేనా అండి నీళ్ళు తాగడం కూడా మర్చిపోయి బాగా నోరు పెంచగడ పెదవుల దగ్గర అది నోరులాగా వస్తుంటుంది అంటే అంత తీవ్రంగా కష్టపడి తర్వాత భ అంటే బంధన బంధన వస్తుంది వ్యర్థత అని కూడా వస్తుంది వ్యర్థత వా బ రెండు ఒకటి ఉపయోగిస్తారు ఒకటి కానీ కొన్ని సందర్భాలు వ్యర్థత లేదా బంధన అంత చేసావు బందీ అయిపోయావు నష్టం వచ్చిన బందీనే లాభం వచ్చిన బందీనే నష్టం వస్తే ఏడుస్తూ కూర్చుంటావు లాభం వస్తే దానికి ఆకర్షితుడు అయిపోతావు రెండు విధాల బంధమే తర్వాతది భయం అడుగడుగునా భయమే డబ్బులున్న భయమే డబ్బులు లేకుంటే కూడా వస్తుందో రాదో ఇదొక భయం ఉంటే దీన్ని ఎలా కాపాడుకోవాలి అదొక భయం బాబా బాబా మా చివరికి మరణం ఇది ఈ పాపా బాబా అమ్మా వీటి గురించి చెప్పే ధర్మము అశుచి శుభ్రమైన పవిత్రమైన ధర్మం కాదు అది అంటే భాగవత ధర్మం చాలా బాగా వర్ణించారు చిత్రకేతు మహారాజు ఇక్కడ భాగవత ధర్మం అనవధ్యం స్పాట్లెస్ లేశమాత్రము కూడా మచ్చలేనటువంటిది భాగవత ధర్మము సో ఇప్పుడు ఈ రెండు శ్లోకాలలో మచ్చలు ఉన్నటువంటి ధర్మాలు నేను నాది నీది గొప్ప నీది తక్కువ నాది ఎక్కువ అది ఈ రెండు శ్లోకాల్లో వర్ణిస్తున్నారు 41వది విషమమతే విషమమతిన్నయత్ర నృణాం త్వమహమితి మమత వేది చ యదన్యత్ర విషమధ్యారచితోయా సహ్య విశుద్ధ క్షయిష్ణురధర్మ బహుళః విషమమతిర్నయత్ర నృణాం త్వమహమితి మమత వేతి చ యదన్యత్ర విషమధ్యారచితోయా సహ్య విశుద్ధ క్షయిష్ణురధర్మ బహుళా అసమానము నీ ధర్మము నా ధర్మము నీ విశ్వాసము నా విశ్వాసము మతి భావన నా లేదు ఎత్ర దేనియందైతే నృణాం మానవులలో త్వం నీవు అహం నేను ఇతి అనుచు మమ నాది తవ నీది ఇతి అనుచు చ కూడా యత్ ఏవైతే అన్యత్ర అన్యత్ర భగవత ధర్మము తప్ప ఇతర ధర్మ విధానములందు విషమధ్య అట్టి అసమాన భావన వలన రచిత రచితము యా ఏదైతే స అట్టి ధర్మ విధానము హి నిక్కముగా అవిశుద్ధ విశుద్ధము కాదు క్షయిష్ణు తాత్కాలికము అధర్మ బహుళ అధర్మయుతము ఒక భాగవత ధర్మం తప్ప ఇతర ధర్మ విధానములన్నీయును విరుద్ధ భావపూర్ణములై ఉండి నీవు నేను నీది నాది అను భేదభావములను కర్మఫల భావములను కూడి ఉండును. శ్రీమద్భాగవతమును అనుసరించేవారు మాత్రం అటువంటి భావనను కలిగి ఉండరు. తాము కృష్ణుని వారమనియు కృష్ణుడు తమవాడనియు తలచుచువారు కృష్ణభక్తి భావనాయుతులై ఉందరు. శత్రు సంహారమునకు లేదా యోగసిద్ధి ప్రాప్తికి కల్పితములైనట్టు కొన్ని ఇతర నీచ ధర్మములు కలవు. రాగద్వేషపూర్ణముగు అట్టి ధర్మ విధానములు అపవిత్రములు. రాగ ద్వేష, రాగ అంటే
ప్రేమ,
నాది నాది, ద్వేషం అంటే రాగం అంటే ఆసక్తి, ద్వేషం అంటే అనాసక్తి, తీవ్రమైన అనాసక్తి. రాగ ద్వేషములతో నిండిన అట్టి ధర్మ విధానములు, ఎట్టి ధర్మ, ఏ ధర్మ విధానములు? భాగవత ధర్మము తప్ప మిగతా వాటిల్లో నీది నాది అనేటువంటిది ఉంటుంది. అట్టి ధర్మ విధానములు అపవిత్రములు. తాత్కాలికములు అయి ఉన్నవి, ద్వేషపూర్ణములు కనుక అవి అధర్మముతో నిండి ఉన్నవి. అంటే వాస్తవానికి ధర్మం పేట చెలామణి అవుతున్నాయి, అవి అధర్మము. కాబట్టి కృష్ణుడు ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య, నువ్వు ధర్మం అని పెట్టుకున్నావు, ధర్మం కాదు అది. నేను వచ్చింది ధర్మ సంస్థాపన కొరకు. మరి ధర్మాన్ని ఎందుకు వదిలేయమంటున్నాను? అది ధర్మం కాదు, నువ్వు పెట్టుకున్నావు ధర్మం అని పేరు, అది వాస్తవానికి అధర్మం. ఎంత చక్కటి విశ్లేషణ చిత్రకేత మహారాజు. అతనికి ఇక్కడ భావంలో ఏం చెప్తున్నారు? ఒకటి తప్ప మిగతా అన్నీ అధర్మాలే. ఏ ఒక్కటి తప్ప భాగవత ధర్మంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి భావన ఉంటుంది? నేను కృష్ణుడి వాడిని, తాము కృష్ణుడి వారమనియో కృష్ణుడు తమవాడనియో తలచువారు భాగవత ధర్మంను అనుసరిస్తున్నారు. సులభంగా ఈశావాస్యం ఇదం సర్వం, మొత్తం భగవంతుడిదే. ఏ మొత్తం? నా శరీరం, నా మనసు, నేను, మొత్తం భగవంతుడికే. తన చుట్టూ ఉన్నది భగవంతుడికి, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా భగవంతుడి చెందిన వాళ్ళే. ఇంకా నీది నాదని ఆ తేడా ఎక్కడొస్తుంది చెప్పు. భాగవత ధర్మం ప్రపంచమంతా వ్యాపిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. భాష్యం చూడండి. భాగవత ధర్మం నందు పరస్పర విరుద్ధ భావనలు ఉండవు. నీ ధర్మం నా ధర్మం అనే భావనలు దాని యందు అస్సలు కనిపించవు. భగవంతుడి ఆజ్ఞలను అనుసరించటమే భాగవత ధర్మం. భగవంతుడి ఆజ్ఞలు అనుసరించేటప్పుడు నీది నాది ఏం చెప్పినా భగవంతుడు చెప్పి చేయాలి. అట్టి భగవంతుడి ఆజ్ఞలు భగవద్గీత యందు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అని చెప్పబడింది. భగవంతుడు ఒక్కడే, అతడు అందరికీ భగవంతుడే, కనుక అందరూ అతనికి శరణొచ్చాలి. అదే విశుద్ధ ధర్మ విధానం. ఇది భాగవత ధర్మం అంటే ఇక్కడ ఒక నిర్వచనం ఇస్తున్నారు ప్రభుపాదు. భాగవత ధర్మం అంటే భగవంతుడు ఒక్కడే, భగవంతుడి యొక్క ఆజ్ఞలకు శిరస వహించడం, ఇది భాగవత ధర్మం. దేవుడు ఒక్కడే, ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, వాటికి తలంచాలి, అనుసరించాలి, ఇది భాగవత ధర్మం. భగవంతుడు దేనిని ఆజ్ఞాపించను అదే ధర్మం. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భాగవత ధర్మమునందు నీ నమ్మకము నా నమ్మకము అను ప్రశ్నయే ఉండదు. బయట ఎక్కువ ఇదే, ఎందుకు వాళ్ళ విశ్వాసాన్ని మీరు ఎందుకు దెబ్బతీస్తారు, మీ విశ్వాసాన్ని వాళ్ళు ఎందుకు దెబ్బతీస్తారు, ఇవే మాటలు వస్తాయి. పెద్ద పెద్ద పండితులు కూడా ఇవే మాట్లాడతారు. ఈ విశ్వాసం వాళ్ళ విశ్వాసము, వీళ్ళ విశ్వాసం, మత విశ్వాసాన్ని రెచ్చగొడుతున్నారో ఇది అని. అసలు అది మతమే కాదు. అది మతం అంటే దీని ప్రకారం భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ కట్టుబడి ఉండాలి, అది మతం. అందుగురించి ఇక్కడ ఏమంటున్నా, అవి మతాలే కాదు, ధర్మమే కాదు అది. పెద్ద పెద్ద పండితులు అదే మాట్లాడతారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు. రెండు మతాల మధ్య ఘర్షణలు వస్తున్నాయి, ఇదో వాళ్ళ మత విశ్వాసాన్ని వీళ్ళు దెబ్బతీశారు, వీళ్ళ మత విశ్వాసం. విశ్వాసాన్ని ఏంది, విశ్వాసమా అది? వాస్తవం ధర్మం అనేది వాస్తవం అయి ఉండాలి. విశ్వాసం ఎలా అవుతుంది? అది ఒకటి కలిపితే మూడు అవ్వచ్చు. ఇది వీళ్ళ విశ్వాసం. ఒకటి కలిపితే నాలుగు కావచ్చు, వాళ్ళ విశ్వాసం. ఇది విశ్వాసం అయింది అది. అసలు దానికి ఏమన్నా నిలకడ ఉందా? విశ్వాసానికి ఒక స్థాయి, ఎక్కడన్నా వేదిక ఉందా? ఒక స్థిరత్వం అనేది అసలు ఉందా అని నువ్వు ఊహించుకుంటున్నావు, నీది నాదే అని. అందుగురించి ఎక్కువ చూడండి, మీ మతం తక్కువ, మీ మతంలో అది ఉంది, మా మతం గొప్పది. కానీ ఇస్కాన్ భక్తులు ఎవరిని విమర్శించారు? ఎందుకు విమర్శించారు? అంతా కృష్ణుడి వాళ్ళే. ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు, ఇది ఏదో ఒక స్థాయిలో ఉన్నాడు, అదే చక్కగా ఆచరించును. తెలుసుకోగలిగితే కృష్ణుడిని ఇది ఆచరించను. అంత స్థాయి లేదు. నువ్వు ఏదైతే పట్టుకొని ఉన్నావో, వేరే గ్రంథం ఏదో, దాన్నైనా తూచా తప్పకుండా పాటించు. ఉన్నది ఉన్నట్లు నీ నమ్మకం నా నమ్మకం అనే ప్రశ్నయే ఉదయించదు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానునే విశ్వసించి అతని ఆజ్ఞలను నెరవేర్చవలను. అనుకూల్యన కృష్ణ అనుశీలనం, అనుకూల్యన కృష్ణ అనుశీలనం. శ్రీకృష్ణుడు చెప్పినదెల్లా ప్రత్యక్షంగా నిర్వహించాలి, అదే ధర్మం. మనిషి నిజముగా కృష్ణ భక్తుడైనచో అతనికి శత్రువులే ఉండరు. నిజముగా కృష్ణ భక్తుడైనచో శత్రువులే ఉండరు. అజాత శత్రు తితిక్షవ కారుణిక సహృద సర్వదేహిన అజాత శత్రువో సాధవ శాంత లేదా శత్రువు శాంత సాధవ సాధుభూషణ. సాధు లక్షణంలో ఇదొకటి అజాత శత్రువు. అజాత శత్రువు అంటే శత్రువులే జన్మించలేదు ఆయనకి అన్నట్టు. ఆయన మనసులో ఎవరి పట్ల శత్రుత్వం ఉండదు. మరి ఆయనను శత్రువుగా చూసేవాళ్ళు ఉంటారా ఉన్నారా?
ఉంటారు.
భగవంతుడు ఎవరి పట్ల శత్రుత్వం కలిగి ఉన్నాడు, భగవంతుడిని శత్రువుగా చూసేవాళ్ళు ఉంటారు. అట్లే భగవద్భక్తులు కూడా ఎవరిని శత్రువుగా చూడరు, భగవద్భక్తుల్ని శత్రువుగా చూస్తారు. ఎందుకు? వాళ్ళ ఇంద్ర భోగానికి, వాళ్ళ శరీర భోగానికి ఆటంకం కలిగిస్తారని, ఆటంకంగా ఉన్నారని. మనిషి నిజంగా కృష్ణ భక్తుడైనచో అతనికి శత్రువులే ఉండరు. ఇతరులు కృష్ణ శరణాగతి లేదా భగవత్ శరణాగతి పొందినట్లుగా చేయటయే అతని ఏకైక కార్యం. కృష్ణభక్తుడి లక్షణం చెప్తున్నారు చూడండి. ఇతరులను భగవంతుడి శరణాలకు శరణు పొందే విధంగా చేయటమే అతని కార్యం. కనుక అతనికి శత్రువులు ఎలా ఉందరు? శత్రువులు ఎప్పుడు వస్తారు చెప్పండి? శత్రుత్వం ఎక్కడ ఏర్పడుతుంది? ఇంద్రియ భోగం ఉన్న చోట శత్రుత్వం ఏర్పడుతుంది, శారీరక భోగం ఉన్న చోట. నా శారీరక భోగానికి నువ్వు ఏదన్నా కొంచెం ఆటంకం అంటే నిన్ను నేను శత్రువుగా చూస్తాను. అక్కడే కదా వచ్చేది, కాదు శత్రుత్వం వచ్చేది అక్కడే. నా ఇంద్రియ భోగానికి నువ్వు ఆటంకం కానంత వరకు నీతో స్నేహం చేస్తాను, ఓర్చుకుంటాను, ఏదైనా చేస్తాను. నాకు ఆటంకం అంటే నువ్వు శత్రువుగా తయారు. భక్తుడికి భక్తుడు ఎవరిని శత్రువుగా చూడడు? కారణం ఏంటి? అతని ఇంద్రియ భోగం లేశ మాత్రములు కూడా లేదు. ఈ ప్రపంచంలో నేనేదో పొందాలి, నేను పొందడానికి ఈయన ఆటంకంగా ఉన్నాడు, ఈయన నా శత్రువు. భక్తుడికి ప్రపంచంలో పొందేది ఏమీ లేదు, కాబట్టి ఆయనకు శత్రువులే లేరు. సర్వం కృష్ణుడిదే, నాదంటే ఏం లేదు, మిగతా వాళ్ళు కూడా కృష్ణుడి వాళ్ళే, వాళ్ళని ఎలా కృష్ణుడి సంబంధంలో తీసుకురావాలి? అదే అజాత శత్రువు. ఇంద్రియ తృప్తి ఉన్నంత వరకు ద్వేషం అనేది కొనసాగుతుంటుంది. వీడు నా మిత్రుడు, ఈయన శత్రువు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు. ఇదంతా ఇంద్రియ భోగం. తర్వాత హిందూ మతమును మహమ్మదీయ మతమును క్రైస్తవ మతమును లేదా ఇంకేదో మతమును ప్రచారం చేయ సంకల్పించినచో కొన్ని విరోధములు కలగవచ్చు. వివిధ మత అనుచరులు భగవంతుని కూర్చిన స్పష్టమైన అవగాహన లేకుండా పరస్పరము కలహించినట్లు చరిత్ర తెలుపుతున్నది. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. ఇది చాలామంది చాలా చోట్ల వస్తుంటుంది ప్రశ్న, ఎందుకు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, మతం అంటే గొడవలు జరగకూడదు కదా. ఇక్కడ ఏం చెప్పారు? భగవంతుని గురించి స్పష్టమైన అవగాహన లేకుండా పరస్పరము కలహించుకుంటారు వివిధ మత అనుచరులు. కలహాలు ఎందుకు వస్తున్నాయని చెప్తున్నారు? భగవంతుడు అంటే ఎవరు స్పష్టమైన అవగాహన లేదు. మా అల్లా ఎక్కువ, మీ రాముడు తక్కువ. మా రాముడు ఎక్కువ, మీ అల్లా తక్కువ. మా యెహోవా ఎక్కువ, మీ అల్లా తక్కువ. వచ్చి శత్రుత్వం వచ్చింది అక్కడ. విషమ, మొదటి పదం ఉంది విషమ, అసమానం. అక్కడ ఒకరినొకరు పడుచుకునేది, చంపుకునేది, మీ రాముణ్ణి మీ కృష్ణుణ్ణి చంపేస్తాను చూడు అని గుడి పగలగొట్టేది, శ్రీ విగ్రహాలు పగలగొట్టేది. చంపేశాను మీ రాముణ్ణి. వీళ్ళు మీ అల్లాని చంపేస్తాను చూడు నేను, మసీదు కూడా పగలగొట్టేది. లేదా యెహోవాను యేసుక్రీస్తును చంపుతాను చూడు అని చెప్పేది, ఆ చర్చి మీద దాడి చేసేది వాళ్ళను. వాళ్ళ ఇది జరుగుతుంది. ఎంత చక్కటి మతాలు చూడేవి. ఇలాంటి మతాలు నువ్వు అప్లికేషన్లో రాయాలి. గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకుంటే స్కూల్లో కానీ జాబ్కి కానీ నీ మతం ఏంది రాయాలి. ఏది ద్వేషాన్ని పెంచేది ఏది అనుసరిస్తున్నావు నువ్వు చెప్పు అని. జంతువులు కాకుంటే మనుషులు ఉన్నారా? ఖచ్చితంగా అప్లికేషన్లో నువ్వు మతం రాస్తేనే తీసుకుంటారు, లేకుంటే తీసుకోరు. ఉందా ఒక్క అప్లికేషన్ ఉందా మతం లేకుండా? ఒక్కటి ఫామ్ ఏదన్నా ఉందా? ఎక్కడ లేదు. మీరు అది ఆ ఒక్కటి లైన్ రాయకుండా ఇవ్వండి, తీసుకుంటారేమో. తీసుకోరు. భాగవతం ప్రకారం ఏంటి అవి? అసూయ ద్వేషాలను పెంచి పోషించేది. సార్ డైరెక్ట్గా అడుగుతున్నారు ప్రత్యక్షంగా, అసూయ ద్వేషాలను పెంచి పోషించేటువంటి ఏ విధాన్ని నువ్వు అనుసరిస్తున్నావో అది చెప్పు మాకు. ఏదో ఒకటి అనుసరిస్తూ ఉండాలి, లేకుంటే నీ అప్లికేషన్ తీసుకో. నువ్వు భాగవత ధర్మం అని రాయి, అక్కడ తీసుకుంటారేమో చూడు. లేదు. ఎందుకు? భాగవత ధర్మం అందరినీ సమానంగా చూస్తుంది, కానీ మేము సమానంగా చూసే వాళ్ళ అప్లికేషన్లు తీసుకో. ఒకవైపు ఏం చెప్తారు, అందరినీ సమానంగా చూడాలి, తేడా ఉండకూడదు, ఇది సాధించాలి అని చెప్తున్నారు ఒకవైపు. ఇంకొక వైపు ఖచ్చితంగా నీ కులం ఏంది, నీ మతం ఏంది, ఇదేంది అదేంది అని ఒకవైపు పరస్పర విరుద్ధం మాట్లాడేది. సరే, అందుకు ప్రభుపాద ఏం చెప్తున్నారు ఇక్కడ? హిందూ నామమాత్ర హిందూ, నామమాత్ర ముస్లిము, నామమాత్ర క్రైస్తవ అన్ని నామమాత్ర వీళ్ళే గొడవలు తీసుకొచ్చేది. ఎందుకు? స్పష్టమైన అవగాహన లేదు. దేని పట్ల? ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడి గురించిన స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్లనే పరస్పరము కలహాలు జరుగుతున్నాయి. ఇస్కాన్ భక్తులు ఎవరితో కూడా పెట్టుకోరు. ఎందుకు? ఈ వాక్యం ప్రకారం ఎందుకు? స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఒక దశలో ఉన్నారు, ఎదుగుతారు. ఈరోజు కాకుండా ఇంకో ఎదుగుతారు, ఒక దశలో ఉన్నారు. సరే, అదైనా చక్కగా అనుసరించండి మీరు ఒకవేళ ఇది వద్దనుకుంటే. అందుకు ప్రభుపాల వారికి ఘన స్వాగతం లభించింది ముస్లిం దేశాల్లో కూడా, క్రైస్తవ దేశాల్లోనూ. ఇరాన్లో కూడా చాలా చక్కగా స్వాగతం పలికారు. ఇరాన్లో అర్థం చేసుకోండి, భాగవత ధర్మము ఎంత గొప్ప విషయమో అర్థం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ముస్లిం దేశాలు గుర్తులేవు నాకు. ఇరాన్లో అయితే చాలా పెద్ద చర్చ కూడా జరిగింది, అక్కడ వాళ్ళతో అంగీకరించారు. అవును, అల్లాకు రూపం ఉంది స్వామీజీ అని అంగీకరించారు చివరికి వాళ్ళు. అది భాగవత ధర్మం అందరినీ ప్రేమించేది. ప్రభుపాద అందరినీ ప్రేమించారు. నువ్వు క్రిస్టియనా, ముస్లిమా, హిందువా, సిక్కువా, యూదు మతమా, ఏమి చూడలేదు. అవన్నీ భౌతిక స్థాయిలో ఉన్నవి. భౌతికం అంటేనే ఇంద్రియ భోగం. ఇంద్రియ భోగం ఉన్న చోట ద్వేషము రాగము ఇవి ఉంటాయి. నావాడు నీవాడు, నాకు ఆనందం కలుగుతుంది, నాకు నా ఆనందానికి నువ్వు ఆటంకం కలుగుతున్నావు, ఇవి ఉంటాయి. కాబట్టి భౌతిక స్థాయిలో ఉన్నటువంటి మతాలన్నీ, నామమాత్ర మతాలన్నింటికీ భగవంతుడు అంటే స్పష్టమైన అవగాహన లేదు కాబట్టి కొట్టుకొని చస్తున్నారు. పరస్పరం కలహించినట్లు చరిత్ర తెలుపుతున్నది. దీనికి మానవ చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కలవు, కానీ భగవత్ సేవ యందు దృష్టిని కేంద్రీకరించని ధర్మ విధానం ద్వేషముతో కూడుకొని ఉంది. ఇది కూడా ముఖ్యమైనది. భగవత్ సేవయందు దృష్టి కేంద్రీకరించని ధర్మ విధానం ద్వేషముతో నిండి ఉంది, తాత్కాలికమే అది. నేను ధర్మం అనుసరిస్తున్నా, సరే ఏం చేస్తున్నావు, ఏం అంకితం చేసావు భగవంతుడి దేవుడి కోసం, ఏమైనా అంకితం చేసావా? లేదు. మరి భక్తులు చూడు, ఇస్కాన్లో ఉన్న వాళ్ళు అంకితం చేస్తున్నారు, వాళ్ళ జీవితం అంకితం చేస్తున్నారు, ధనం అంకితం చేస్తున్నారు, తెలివితేటలు అంకితం చేస్తున్నారు. నువ్వేం అంకితం చేస్తున్నావు, నాది గొప్ప నీది గొప్ప అని చెప్పుకోవడం, ఒకరినొకరు విమర్శించుకోవడం తప్ప ఏం అంకితం చేసావు నువ్వు? అక్కడ అర్థమవుతుంది నీకు భగవంతుడు అంటే స్పష్టమైన అవగాహన లేదు, అసలు నీ ధర్మమే కాదు అని. వాళ్ళు కూడా అంటారు భగవంతుడు మేము కూడా ప్రేమిస్తున్నామని. భగవత ధర్మం ఏం నేర్పిస్తుంది? భగవంతుడిని ఎలా ప్రేమించాలి. మేము కూడా ప్రేమిస్తున్నాము అని. అల్లని మేము ప్రేమిస్తున్నాం, యెహో అని మేము ప్రేమిస్తాం. అవును, ప్రేమిస్తున్నావు. ప్రేమ గుర్తేయండి, అవును, ఆజ్ఞలను శిరసా వేయించాలి, సేవ చేయాలి. నా అనేది తల్లి బిడ్డను ప్రేమిస్తుంది, నా ఆకలి నా నిద్ర అనేవి పట్టించుకో తల్లి, అది ప్రేమ. నువ్వేం చేస్తున్నావు అల్లా కోసం, యెహోవ కోసం, రాముడి కోసం? బా అయోధ్యలో గుడి కడుతున్నారు నా కోసం. నీ ఇంద్రతృప్తి, మానసిక ఇంద్రతృప్తి అది. నిజంగా రాముడు కావాలని ఉందా నీకు? నిజంగా శ్రీరామచంద్రుడిని కావాలని ఉంటే అందరిని ప్రేమిస్తావు కదా, ఎందుకు ద్వేషిస్తున్నావు మిగతా వాళ్ళని? ద్వేషించకూడదు కదా. అవును, నేను ద్వేషించట్లేదు, ద్వేషించట్లేదు అనే దానికి గుర్తు ఏంటని వాళ్ళకి వివరిస్తుంటే కదా కూర్చొని, వాళ్ళ దగ్గరే తీసి వివరించే ప్రయత్నం చేస్తుంటే నువ్వు ద్వేషించట్లేదు అని అర్థం. ప్రయత్నం చేయట్లేదు అంటే నువ్వు ద్వేషం ఉంది నీలో. ఈ మతాలే, నామమాత్ర మతాలు ఎంత ద్వేషాన్ని కలిగిస్తాయని. ఇక్కడ ఏంటి, సేవ చేయట్లేదంటే నీకు ద్వేషం ఉంది అంతే. సులభం. సేవ చేయడానికి ఇష్టం లేదు భగవంతుడికి అంటే ఏముంది నీలో? ద్వేషం ఉంది. మనం కూడా చూడవచ్చు కొన్నిసార్లు, బా ఇప్పుడు సేవ ఏం చేస్తాంలే సేవ అని అంటే వాస్తవం. అది ఉన్నది ఉన్నట్లు చర్చించుకోవాలి. తల్లి బిడ్డకు చేయమంటే ఎప్పుడైనా అనుకుంటుందా బా ఇప్పుడు ఏం చేస్తావులే అని? అర్ధరాత్రి నిద్ర లేపు, అనారోగ్యంగా ఉండని తల్లి ఏదైనా బిడ్డకు అవసరం పడింది చేయాలంటే బా ఇప్పుడు ఏం చేస్తాంలే పోనీ ఆయన, వస్తుందా రాదు? ఆరాటం అయితే పడుతుంది, ఏమైనా సరే లేచి కింద మీద పడి ప్రయత్నం అయితే చేస్తుందని. అట్లా భక్తుడు సేవ ఉందంటే నో అనే పదం రాదంట భక్తుడికి. సాయశక్తుల ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడేమి, భగవత్ సేవ ఎందు దృష్టి కేంద్రీకరించనిచ్చు ఏమున్నట్లు? దేశం. ఇది మనం కూడా ఎవరిది వాళ్ళు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కువ కాలం కొనసాగదు కనుక నా విశ్వాసము నీ విశ్వాసం అనే భావనను వదిలిపెట్టి అందరూ భగవంతుణ్ణి విశ్వసించి అతనికి శరణు చొచ్చాలి. ఇదే భాగవత ధర్మం. భాగవత ధర్మం ఏదో ఒక శాఖకు సంబంధించిన కల్పిత విశ్వాసం కాదు. సమస్తము ఏ విధంగా శ్రీకృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నదో అది అన్వేషించును. వేదోపదేశం అనుసరించి సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తమునందు బ్రహ్మము నెలకొని ఉన్నదని చెప్పబడింది. భగవంతుని ఈ ఉనికిని గుర్చియే భాగవత ధర్మం పలుకును. ఈ జగత్తునందలి సమస్తము మిథ్య అని భాగవత ధర్మం చెప్పదు. ప్రతిదీ ఆ దేవదేవుని నుండి ఉద్భవించినది కనుక ఏదియును మిథ్య కాదు. ప్రతిదీ భగవత్ సేవలో కొంత ఉపయోగపడును. ఉదాహరణకు నేను ఇప్పుడు ఈ మైక్రోఫోన్లో మాట్లాడుతూ వ్యాఖ్యానం నమోదు యంత్రంలో, రికార్డ్ యంత్రంలో నమోదు చేయుచున్నాను, పదిలపరచుచున్నాను. కనుక ఈ యంత్రమునకు పరబ్రహ్మముతో సంబంధం ఉన్నట్లే కదా. దీంతో ఎవరిదిమై అది ప్రభుపాద చెప్తున్నది. భాగవత ధర్మం అంటే ప్రతిదీ కృష్ణుడిదే, దేవుడిదే అని ఎలా గుర్తించాలి, గుర్తించి దాన్ని ఎలా మళ్ళీ కృష్ణుడి కోసం వాడాలి, దేవుడి కోసం, ఇది భాగవత ధర్మం. ఇంకా నా అనేది ఎక్కడ వచ్చింది అక్కడ లేదు, అందరు సమానమయ్యారు. అంత కృష్ణుడిది, ఇంకా నీది లేదు నాది లేదు. నువ్వు కృష్ణుడు వాడివే, నేను కృష్ణుడు వాడినే. ఇంకా అసమాన స్థితి ఎక్కడొచ్చింది, ద్వేషం ఎక్కడొచ్చింది, అక్కడ మిగిలేదు ఏంది, ప్రేమ ఒకటి మిగులుతుంది, పరస్పరము ప్రేమ. ఈ యంత్రం భగవత్ సేవలో ఉపయోగపడుతున్నది కనుక బ్రహ్మమే యగుణం, సర్వం కల్విదం బ్రహ్మ అను దాని అర్థం ఇదే. ప్రతిదీ భగవత్ సేవలో ఉపయోగపడును కనుక సమస్తము బ్రహ్మమే, ఏదేనూ మిథ్య కాదు, సమస్తము వాస్తవమే. అయితే తాత్కాలికం మిథ్య, బ్రహ్మమిథ్య, బ్రహ్మమిథ్య, బ్రహ్మసత్య జగత్ మిథ్య, జగత్ మిథ్య, నువ్వు మిథ్యనే కదా. మిథ్య అంటే ఏం లేదు, నువ్వు చెప్పేది కూడా మిథ్యనే. ఎవరు చెప్పేది కాబట్టి నీ నుంచి వినడం మిథ్య, అసలు నువ్వే లేవు కదా, ఇదే చెప్పాలి. అవునవును, బ్రహ్మసత్య జగన్ మిథ్య, నువ్వు మిథ్యనే, నీ మాటలు మిథ్యనే, నువ్వు చెప్పేది మిథ్యనే. మళ్ళీ రూపం పెట్టుకుంటారు, ఫోటో పెట్టుకుంటారు, ఎందుకు మిథ్య అయినప్పుడు ఎందుకు పెట్టుకోవాలి, పేరు ఎందుకు పెట్టుకోవాలి, మళ్ళీ ఆశ్రమం ఎందుకు పెట్టుకోవాలి మిథ్య అయినప్పుడు. దయ్యం ఎదురు, ఆ దయ్యమే నువ్వు. భగవంతుడి రూపం, భగవంతుడి రూపం లేదన్నావంటే నువ్వు దయ్యం భూతం కన్నా ఇంకో ఘోరం. ఆ దయ్యాలు కూడా విశ్వసిస్తాయి దేవుడిని, నువ్వు అంతకన్నా నీ చేత నికృష్టం అయినాడు. కనపడే దయ్యాలు ఇవి, చాలా భయానకమైన దయ్యాలు ఇవి. ఆ దయ్యాలు ఎప్పుడో ఒకసారి భయాన్ని కలిగిస్తాయి ఒకవేళ, ఇది అట్లా కాదు. 24 గంటలు రక్తం పీల్చే దయ్యాలు ఇవి. భగవంతుడి రూపం లేదు, దేవుని మిథ్య, అది మిథ్య, ఇది మిథ్య, గుడిలోకి వెళ్తున్నావు ఏముంది, రాయిని చూస్తున్నావు అని దరిద్రులు. భాగవత ధర్మము అనుసరించి వాళ్ళు ఎవరిని ద్వేషించరు. సరే, ఎంత పవిత్రమైన భాగవత ధర్మం ఇది, ఎంత సౌభాగ్యం ఇస్కాన్లోకి రావడం. కనుక అది సర్వోత్కృష్ట ధర్మం. ఇది కూడా చాలా ముఖ్యమైన వాక్యం ప్రచారంలో. టాప్ మోస్ట్ రిలీజన్ ఏదంటే ఎవరిని ద్వేషించదు, అందరినీ ప్రేమించేది. టాప్ మోస్ట్ రిలీజన్ నీతో అవుతుందా, కాదు. నేను హిందువు అంటావు, ముస్లింని పక్కన పెడతావు. నేను ముస్లిం అంటావు, హిందువుని దూరం పెట్టాలంటావు. నేను క్రైస్తవుడిని, హిందువులనితో దూరం పెట్టాలి. ద్వేషం ఉంది కదా, ద్వేషం ఉంది కాబట్టి అది మాట్లాడుతున్నాం. కానీ భాగవత ధర్మం అనుసరించే వాళ్ళు ఎవరిని ద్వేషించరు కాబట్టి ఇది సర్వోత్కృష్ట ధర్మం. ప్రచారంలో బాగా ఉపయోగపడతాయి ఈ వాక్యాలు చూడండి. గొడవలు ఎందుకు వస్తున్నాయి, భగవంతుడు అంటే ఏంటి, స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్ల గొడవలు వస్తున్నాయి. తర్వాత నీలో ద్వేషం ఉందనే దానికి గుర్తేంటి, భగవంతుడి సేవ అంటే ఇష్టం లేదు, చేయడం లేదు. అల్లా అంటే చాలా ఇష్టం నాకు, మరి ఏం చేస్తున్నావు అల్లా కోసం, 5 సార్లు అమ్మా చదువుతున్నావు, లేదు లేదు స్వామి చాలా బిజీగా ఉన్నా అంగట్లో, మళ్ళీ ఏమి ఇష్టం నీకు అల్లా అంటే. యహోవా అంటే చాలా ఇష్టం నాకు, సరే యహోవా కోసం ఎంత సమయం కేటాయిస్తున్నావు, ఎంత ధనం కేటాయిస్తున్నావు, ఎంత శక్తి కేటాయిస్తున్నావు, ఎప్పుడు యహోవా నాకు అది పెట్టు, యహోవా ఇది పెట్టు, అది తక్కువైంది ఇది తీసుకోవడమే తప్పితే తీసుకొని తినడమే కాదు, నువ్వు ఏమన్నా ఇస్తున్నావా యహోవాకి. నామ మాత్రం హిందువులు కూడా అట్లే ఉన్నారు,
కొబ్బరికాయ కొడతారు సంవత్సరానికి ఒకసారి.
కాబట్టి ద్వేషం, సేవ చేయలేకపోతున్నావు అంటే ఏముంది, ద్వేషం నాకు ఇష్టం లేదు, అదే ద్వేషం అంటే. ఇక్కడ మూడవది ముఖ్యమైన ఏంటి, భాగవత ధర్మం సర్వోత్కృష్టం. ఎందుకు ఏంది వింటున్నారా లేదా ఎవరన్నా, ఎందుకు సర్వోత్కృష్టం భాగవత ధర్మం? అందరినీ ప్రేమించేది. విశుద్ధ భాగవతులు ద్వేషభావం లేని వారై అందరినీ హరినామ సంకీర్తనకు ఆహ్వానించెదరు. కనుక భక్తుడు అచ్చము భగవంతుణ్ణి పోలి ఉండును. భక్తుడు సుహృదం సర్వభూతానం. ఈ తర్వాత భాష్యం కూడా చాలా దీనికి సంబంధించింది. తర్వాత భాష్యంలో జంతువులను వధించడం ఎలాంటి ధర్మం అది నీది అని ప్రభుపాద చాలా ఏమంటారు, ఓపెన్ హార్ట్ సర్జరీ అని అనుకుంటాం. ఖండించడం కాదు, మొత్తం విప్పి కళ్ళు కను విప్పి అయ్యేట్టుగా. వైష్ణవుడు చిన్న గడ్డి పోసను కూడా తీయడానికి వెనుకాడతాడు అనవసరంగా, అవసరమైతే తప్ప. నువ్వు జంతువులు బలిస్తున్నావు, ఏం అవసరం వచ్చింది నీకు, ఏం మతం నీది, ఏం ధర్మం నీది అని తర్వాత భాష్యంలో ఉంది. ఈ రెండు శ్లోకాలు పవిత్రమైన ధర్మం ఏంటి, మూడు శ్లోకాలు. దీనికన్నా ముందు శ్లోకంలో పరమ పవిత్ర ధర్మం భాగవత ధర్మం. ఈ రెండు శ్లోకాల్లో తారతమ్యం చూపిస్తున్నారు. అశుచి అధర్మం, ధర్మము పేరిట ధర్మముగా చలామణిలో ఉన్న ధర్మాలు ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నాయి, కాబట్టే జంతువుని చంపగలుగుతున్నావు. ఎలా చంపగలుగుతున్నావు, నీకు ద్వేషం ఉంది చంపగలుగుతున్నావు, లేకుంటే ఎలా చంపగలుగుతున్నావు? భాగవత ధర్మం అనుసరించి వారు ఎవరిని ద్వేషించరు. సరే, ఇక్కడ సుహృదం సర్వభూతం, అతడు సమస్త జీవులకు మిత్రుడై ఉండును. ఎవరు సుహృదం సర్వ, ఎవరు చెప్పారు అది? నేను సర్వజీవులకి మిత్రుడిని, నా భక్తుడు కూడా మిత్రుడు. అది ఇక్కడ భగవంతుడు భక్తుడిని పోలి ఉన్నాడు. కనుక భాగవత ధర్మమే సర్వోత్కృష్ట ధర్మమై ఉన్నది. కాగా ఇతర ధర్మములు ఒకనొక రకమైన విశ్వాసం కలిగిన వ్యక్తి కొరకు ఉద్దేశించబడి ఉన్నవి. అటువంటి భేదభావమునకు కృష్ణ భక్తి భావన యందు లేదా భాగవత ధర్మమునందు స్థానం లేదు. దేవతార్చనకు లేదా దేవదేవునికి కాక వేరెవరినో అర్చించుటకు, దేవతార్చనకు లేదా దేవదేవుని కాక వేరెవరినో అర్చించుటకు ఉద్దేశించబడిన ధర్మ విధానమును పరిశీలించినచో అవి ద్వేషముతో నిండి ఉండుటను మనము గమనించవచ్చును. అందువలన అవి అపవిత్రములు. అంటే దేవదేవుడిని ఆరాధించడం తప్ప మిగతా ఏదైనా సరే అపవిత్రం, అధర్మం. ఈ మూడు శ్లోకాలు కలిపి చదువుకోవాలి ఒకసారి, భాష్యము భావము, అప్పుడు పూర్తి పూర్తి అవగాహన వస్తుంది. పవిత్రమైన ధర్మం ఏంటి, ఇది అపవిత్రం అంటే ఏంటి, అపవిత్రానికి ఎలాంటి సంఘటన ఎలాంటి ఉదాహరణలు ఇచ్చారు ప్రభుపాద ఇక్కడ, ఇదో ఈ కారణాల వల్ల, ఈ కారణాల వల్ల ఇదో ఇలా ఎలా, దీనివల్ల ఇది అపవిత్రం, ఇది పవిత్రం, ఎందుకు ఇది ఈ కారణం వల్ల ఇది పవిత్రం చాలా ఉన్నతమైంది, ఈ కారణాల వల్ల ఇది అపవిత్రం, ఆ కారణాలు ఉదాహరణలు ఈ మూడు శ్లోకాలు కలిపి చదివితే భాగవత ధర్మము అసలైన ధర్మం, మిగతావి అపవిత్రం, అసలు ధర్మాలే కాదు అనేది స్పష్టమైన అవగాహన వస్తుంది. చదవండి, ప్రచారానికి బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడైనా వెళ్ళినప్పుడు చెప్పడానికి నువ్వు హిందువా అంటే ఇదే మతం ఏ ధర్మం అనుసరిస్తే, ఏ ధర్మం అనుసరిస్తున్నారు, వైష్ణవ ధర్మం భాగవత ధర్మం చెప్పచ్చు, వైష్ణవ ధర్మం అనొచ్చు. సనాతన అంటే హిందూ అనే సనాతన ధర్మమే, సనాతన అంటే హిందూ అనే దానికి లింకప్ చేస్తారు. మీరు ఎప్పుడైతే వైష్ణవ్ అంటారో వాళ్ళకు ఏదో అప్పుడు ఏంది వైష్ణవ ధర్మం అంటే అప్పుడేం చెప్పాలి, దేవుడు ఒక్కడే, మిగతా అంతా ఆయన సేవకులు. మీరు కూడా చెప్తారు కదా అల్లా ఒక్కడే దేవుడని, మేము చెప్పేది అదే. మీరు యెహోవా ఒక్కడే అంటున్నారు, మేము చెప్పేది దేవుడు ఒక్కడే. కాబట్టి మీకు మాకు పోలిక ఉంది, కాబట్టి ఎందుకు గొడవ పడ్డాం మేము? కూర్చొని చర్చించుకుందాం. అల్లా అంటే ఎవరు, యెహోవా అంటే ఎవరు? ఒక్కడే అని నువ్వు ఒప్పుకున్నావు, నేను ఒప్పుకుంటున్నాను. ఆ ఒక్కడు ఎవరు ఏంది ఆయన గురించి కొంచెం వివరాలు ఎక్కువ చర్చించి కూర్చొని చర్చించి, అది భాగవతంలో వివరాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నీకు నాకు గొడవ ఎందుకు? ఇంకా అది ఇస్కాన్ భక్తుడు అందరినీ ఆలింగనం చేసుకుంటాడు, ముస్లిము క్రిస్టియన్ వాళ్ళు వీళ్ళు ఎవరిని ఎవరిని ద్వేషించాడు? ఎంత ఎంత గొప్ప ధర్మం, ఎంత గొప్ప దాంట్లోకి వచ్చాము చూడండి. ఏ కోణంలో చూసినా కూడా ఇస్కాన్లోకి రావడము, ఇది భౌతిక జీవనపరం చూడండి, జీవన అలవాట్లు చూడండి, తత్వపరంగా చూడండి. ఎంత శుద్ధమైన తత్వం, హృదయాన్ని ఎంత పవిత్రం, ఎంత ఎక్కడన్నా ఇది పలాని చోట ఏ గుళ్ళో ఉన్నా ఎక్కడన్నా ఏ ఆశ్రమంలో అన్నా ఉందా ఇది ఇలాంటిది? అందరినీ ప్రేమించాలి, ఏది ఇతర మతాల వాళ్ళని ప్రేమించడం చెప్పడమే కాదు చేసి చూపించడం, ఇతర జీవులన్నింటినీ కూడా మళ్ళీ. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీనికి సంబంధించి మీకేమైనా ప్రశ్నలు కానీ సంశయాలు, వ్యాఖ్యానం, భాగవత ధర్మం, ప్రభుపాద ఫుల్ కాన్ఫిడెన్స్ భాగవత ధర్మం మీద, కాబట్టి ఏమైనా సరే జరుగుతుంది. ఇది చైతన్య మహాప్రభు చెప్పాడు, జరుగు తీరుతుంది ఇది. ప్రభుపాదకి హిందూ ముస్లిం క్రిస్టియన్ యూత్ అసలు ఇవన్నీ తాత్కాలికం, ఇవి ఇది ఒక్కటే అసలైంది. ఖచ్చితంగా ఇది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది భాగవత ధర్మం జీవుడికి అని. అంత సంపూర్ణమైన ప్రగాఢమైనటువంటి ఫదిలమైనటువంటి ఏమంటారు విశ్వాసం అనే దానికన్నా వేరే పదం ఉంది. వాస్తవం పట్ల వాస్తవం బాగా పదిలం అయిపోయింది ప్రభుపాద హృదయంలో. కాబట్టి అంత వృద్ధాప్యంలో కూడా అయినా సరే నేను ప్రయత్నం చేస్తాను, ఇది అసలైంది ఇదే, దీన్ని తీసుకోకుండా ఇంకేం తీసుకుంటాడు జీవుడు అని. శ్రీమద్ భాగవతం కీ జాయ, శ్రీల ప్రభుపాద కీ జాయ, శ్రీ శ్రీ సుందర కీ జాయ.